ఇరవయవ అధ్యాయం. డబ్బులో రకాలు. చాలా ఆలస్యంగా నిద్రలేచింది రాధ. గడియారం చూసి అయ్యబాబోయ్ అనుకుని కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని కళ్ళు తెరిచింది. ఎదురు మంచం మీద చాలా రిలాక్స్ అయి వెనక్క అనుకుని తన్నే చూస్తున్నాడు రాజారావు. భయమేసింది రాధకు. ఏమిటి నువ్వు, ఈ హాస్పిటల్కి ఏమన్నా పనిచేస్తున్నావా? వెటకారంగా అడిగాడు. నేనా, అదేమిటి అంది కంగారుగా. ఇందాక షీలా మేడం ఆఫీస్ నుంచి నీకు మెసేజ్, 10 గంటలకేదో మీటింగ్ ఉంది, నిన్ను తప్పకుండా అటెండ్ అవ్వమన్నారు, నువ్వు నిద్రపోతున్నావు. పేపర్ ఇచ్చాడు రాజారావు. కంగారుగా తీసుకుంది. పోన్లే, ఏదో చెయ్యి, ఇన్నాళ్ళకి కాస్త ఉపయోగపడే పనిచేస్తున్నావు. ఊరికే అలా షాపింగులు, క్లబ్ మీటింగులు, పనికిమాలిన కబుర్లు వీటన్నిటికన్నా నయమే. ఏమిటి, ఈసారి నీ క్రెడిట్ కార్డ్ బిల్లో ఎక్స్ట్రాలేమీ లేవు? నవ్వుతూ అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ఇవన్నీ గమనిస్తున్నాడా ఇతను? నిజమే, ఈ మధ్య షాపింగ్కు వెళ్లడం, అడ్డమైనవి కొనుక్కు రావడం, ఒక్కోసారి మళ్లీ ఆ ప్యాకెట్లు తీసి ఏం ఉన్నాయో ఏం కొన్నామో చూడటం కూడా మర్చిపోవడం, ఎన్నిసార్లు జరిగిందో అది. షాపింగు, ఆ లైట్లు, ఆ జనం, తన లోపల సంచలనానికి అదేదో రిలీఫ్లాగా అనిపిస్తుంది. జనాల జీవితంలో ఫ్రస్ట్రేషన్, టెన్షన్ పెరిగిన కొద్దీ షాపింగ్ మాల్స్ వాళ్లు విపరీతంగా సంపాదించడం ప్రారంభిస్తారు కాబోలు. మొహం కడుక్కొని వస్తాను అని చెప్పి బాత్రూంలోకి గభాలన పారిపోయింది రాధ. ఎదురుగా ఉంటే ఏం గోల ప్రారంభిస్తాడో అని భయం. ఆలోచిస్తోంది రాధ. ఏమన్నాడు రాజారావు? ఏదో ఒకటి ఉపయోగపడే పనిచెయ్యి అనా? అంటే ఇన్నాళ్ళు తను ఎంత నిరుపయోగంగా ఉన్నాను అనుకుంటున్నాడా? నిజమే మరి, ఇన్నేళ్లుగా ఏమిటి చేస్తోంది తను? పనికొచ్చే పని ఒక్కటన్నా చేసినట్లు గుర్తులేదు. అయినా అత్తగారు, ఆడపడుచులు, రాజారావు, తోడికోడళ్ళు, ముఖ్యంగా అమ్మ, వీళ్లంతా ఏమనుకుంటారో అన్న ఆలోచనతో ఏ అడుగు తను ఎటువేయగలదసలు? ఇక్కడ ఏదో స్వతంత్రం, ఎటు తిరిగినా ప్రేమ, గౌరవం, ఈ రెండింటి కోసం ఎన్నాళ్ళు పరితపించింది తను. కానీ ఇవి కావాలని కూడా తెలియలేదు తనకు. కావాలని ఆలస్యంగా డ్రెస్ చేసుకుని బయటకొచ్చేటప్పటికీ రాజారావును వార్డ్ బాయ్స్ వచ్చి తీసుకెళ్లారు. అమ్మయ్యా అనుకుని షీలా మేడం దగ్గరకు బయలుదేరింది రాధ. పెద్ద హాల్లో మీటింగ్ పెట్టారు. హాలు కిటకిటలాడుతోంది. చాలామంది మెడికల్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద ఈ మీటింగ్ జరుగుతోంది. వీళ్లలో చాలామందికి మన హాస్పిటల్ సక్సెస్ రేట్ ఎంత, ఏమిటి, ఎందుకు, ఎలా అని చాలా ప్రశ్నలున్నాయి. మెల్లిగా చెప్పింది గౌరీ. గౌరీ, నీకు సెలవా? కాదు, స్పెషల్ పర్మిషన్తో వచ్చాను మేడం. ఇట్లాంటి మీటింగ్స్ మిస్ అవ్వడం ఇష్టం ఉండదు. సైకోథెరపీలో అడిచిపెట్టుకున్న ఎక్కడో అంతరాంతరాల్లో బాధను, భావాలను బయటపెట్టించడం వలన మరింత ట్రమటౌజ్ అయి అలజడి చెందరా మేడం? మరొక ప్రశ్న. లేదు, అది సాధారణంగా గొప్ప టెక్నిక్. దానివల్ల ఆ దాచిపెట్టుకున్న బాధలు, భావాలు బయట కాన్షియస్ లెవెల్కు తెప్పించి, దాని గురించి మాట్లాడించి వాళ్లకు ట్రామా తగ్గించవచ్చు. సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో సైకాలజిస్ట్ అయిన జేమ్స్ పెన్నీ బేకర్ 25 మంది చేత వాళ్ల ఎమోషన్స్ గురించి రాయించి, వాళ్ల గురించి వాళ్లు ఎలా భావిస్తున్నారో కూడా రాయమన్నారు. ఆ తర్వాత రక్త పరీక్షల వల్ల తేలిందేమిటంటే, వీళ్లల్లో మిగతా మామూలు పేషెంట్స్ కన్నా ఇమ్యూన్ సిస్టమ్ పెరిగిందని రుజువైంది. అంతమాత్రం చేత వాళ్లు అనుభవించిన నరకాన్ని వాళ్లు మర్చిపోతారా మేడం? లేదు, జ్ఞాపకం, అనుభవం పోదు. కానీ వాళ్ల మనసు మీద, తద్వారా శరీరం మీద వినాశకరంగా పనిచేసే శక్తిని పోగొట్టుకుంటుంది. దానిమీద జరిగే మేలు అంతా ఇంతా కాదు. మీరు యాంగ్ అన్కాన్షియస్ థీరీ, పేషెంట్ వేసే బొమ్మల వలన రోగ నిర్ధారణ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఎక్కువగా ఫాలో అవుతారని విన్నాను, ఒక పెద్ద ఆయన అడుగుతున్నారు. అవును, మా హాస్పిటల్లో సక్సెస్ రేటుకు చాలా పద్ధతులు తోడ్పడుతున్నాయి, అందులో ఇది ముఖ్యమైంది. దాని గురించి వివరిస్తారా? అది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. మీకు కావాలనుకుంటే తర్వాత నన్ను కలవండి, రిఫరెన్స్ పుస్తకాలు ఇస్తాను. మీకు అర్థం కాకపోతే అపాయింట్మెంట్ తీసుకుని వస్తే తప్పకుండా సహాయం చేస్తాను. ప్రస్తుతానికి కొంత చెప్తాను. మన డిఎన్ఏలో మన బయలాజికల్ డెవలప్మెంట్ దాగుంటుంది కదా. మన అన్కాన్షియస్లో మన ఈగో తాలూకు అణిచిపెట్టిన ఇన్స్టింక్చువల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది మన శరీరంలో మానసిక పరిపక్వతను చెప్తుంది. యాంగ్ను ఆరాధించే డాక్టర్ లాగ్లిన్ ఏమంటాడంటే, ఇది సైకిక్ డిఎన్ఏ, ఇది ఏ మనిషికి ఆ మనిషికి ప్రత్యేకమైంది. ఈ వ్యక్తిగతమైన బ్లూ ప్రింట్ను ఫాలో అవడం వలన మన నిజమైన తత్వం వికసించడం ప్రారంభిస్తుంది. మనం మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడని మార్గంలో వెళుతూ ఉంటే, ఏయ్ ఏంటి చేస్తున్నావు నువ్వు, ఎందుకు నీ దారి ఇదైతే ఇంకో దారిలో వెళ్తున్నావు అని కేకలు వేయడమే రోగం. మన ఈగో కంట్రోల్ కన్నా దీని కంట్రోల్ ఎక్కువ. యాంగ్ ప్రతి మనిషి బ్లూ ప్రింట్ను ఇండివిడ్యువల్ మిత్ అనేవారు. సాధారణంగా మనకొచ్చే జబ్బులు చాలా సింబాలిక్ మెసేజెస్ ఇస్తాయి అని గ్రహించుకుంటే పేషెంట్ని అతని గమ్యం వైపు నడిపించవచ్చు. దాని పని అయిపోయింది అని రోగం గుడ్బై చెప్పేస్తుంది. అంటే మామూలు వైద్యం, సందేహంగా అన్నాడు ఒక స్టూడెంట్. మామూలు వైద్యం చాలా చాలా అవసరం. కారణం తెలిసిన తర్వాత పేషెంట్ ఎందుకు అంతర్గతంగా ఈ జబ్బు అవసరం అనుకున్నాడో అర్థమైతే వైద్యం చేయడం సులభం. అంటే చాలాసార్లు రోగం జీవితాన్ని బాగు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒప్పుకోవడం కొంచెం కష్టం, అయినా ఇదే సత్యం. మేడం, మీరు అఫర్మేషన్స్ మంత్రంలా చెప్పిస్తారు, చాలామంది బాగుపడుతున్నారు. అవి మేం చేస్తుంటే పనిచేయు, కారణం దానికి ఒక పద్ధతి ఉంది. ఆలోచనలు, అనుభూతులు, ఊహ, వీటితో మనస్తత్వంలో మార్పు, ఇవన్నీ కలిస్తే కానీ అది జరగదు. క్వాంటమ్ ఫిజిస్టులు కూడా మన ఎమోషన్స్ ఎలా ఎఫెక్ట్ ఇస్తాయి అని ఈ మధ్య పరిశోధనలు చేస్తున్నారు. భయం ఎలక్ట్రాన్స్ మీద పనిచేస్తే ప్రేమ ప్రోటాన్స్ మీద పనిచేస్తుంది అని కనిపెట్టారు. వెన్ యూ లివ్ ఇన్ యువర్ హార్ట్, మ్యాజిక్ హ్యాపెన్స్. మేడం, ఒక చిన్న విషయం చెప్పండి. ఈ బాడీ మైండ్ సైన్స్ గురించి చెప్పేటప్పుడు చాలామంది విదేశీ సైంటిస్టులు, ఫిలాసఫర్ల గురించి చెప్పారు మీరు. అఫ్కోర్స్ దానివల్ల మాకు ఈ సబ్జెక్టుల మీద గౌరవం పెరుగుతోంది, కానీ ఈ సైన్స్ మన దేశంలో లేదా? గుడ్, అద్భుతమైన ప్రశ్న వేశారు. ఇదంతా మన దేశంలో ఏనాడో చెప్పిందే. మన వైద్య విధానం మరింత సూక్ష్మాతి సూక్ష్మమైంది. ఆయుర్వేదంలో దీని పునాదుంది, కానీ అవన్నీ చదవడం మీకు బోరు కఠినం. ఎవరైనా చెప్పాలని ప్రయత్నించినా ఎంతో రీసెర్చ్ మెంటాలిటీ ఉన్నవారు తప్ప అర్థం చేసుకోరు. ఏదో ఒక రకంగా మీకు అర్థమై ఈ సైన్సును ఆదరించి ఆచరించి జీవితాలను రక్షించే వైద్యులు అవ్వాలన్నదే మా ప్రయత్నం. ఇవాల్టి నుంచి మీరంతా నా కోసం ఒక పని చేస్తారా? చెప్పండి మేడం, ముక్తకంఠంతో అన్నారందరూ. ఒకప్పుడు కంచి పరమాచార్యకు కొన్ని కిలోల బంగారం సమర్పిస్తే సన్యాసిని, నాకెందుకు? ఈ బీద తపస్వికి మీ దగ్గర నుంచి కావలసింది ఒక్కటే, ఇస్తారా అని అడిగారట. ఇస్తాం అన్నారట భక్తులు. ప్రతిరోజు మీ 24 గంటల్లో నాకు 2 నిమిషాలు కావాలి. ఆ 2 నిమిషాలు ప్రతి ఒక్కరూ పూర్తి ఏకాగ్రతతో ఏ ఇష్టం వచ్చిన భగవన్నామైనా చెప్పండి చాలు అన్నారట. ఆయన దేహి అన్న ఆ 2 నిమిషాలు కొన్ని లక్షల మందిలో అపూర్వమైన మార్పు తెచ్చిందట. అలాగే నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. అదేంటి మేడం చెప్పండి, బాధగా అన్నారు విద్యార్థులు. ప్రతిరోజు 2 నిమిషాలు కళ్ళు మూసుకుని మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఐశ్వర్యంతో, ఆనందంతో, ఆత్మజ్ఞానంతో వర్ధిల్లాలి. మంచి పాలకులు, ప్రేమ, ఆదరణ, ఆనందం మన దేశపు కొలబద్దలుగా నిలవాలని ప్రార్థించగలరా? ఒక్కసారి అందరూ నిలబడి తప్పకుండా మేడం అన్నారు. దయచేసి ప్రతిరోజు విజువలైజ్ చేయండి. మీ ఊహాచిత్రాలకు శక్తినివ్వండి. ఆలోచనలకు ఉండే శక్తి మీ అందరికీ తెలుసు. సామూహికమైన కలెక్టివ్ కాన్షియస్నెస్కు విపరీతమైన పవరుంటుంది, సరేనా? ఇప్పుడే ప్రారంభిద్దామా? అందరూ మౌనంగా 2 నిమిషాలు నిలబడ్డారు. నదీనదాలలో మీ ఆలోచనలు ప్రవహింపచేయండి. పచ్చదనాల్ని, పాడి పంటల్ని, తృప్తిని, ప్రేమను, ఆప్యాయతను మీ ఆలోచనల బలంతో ప్రార్థనగా ప్రతి ఆలయానికి, ప్రార్థనా మందిరానికి పంపండి. మన భారతమాత సస్యశ్యామలమైన ప్రేమమూర్తి, సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం. ప్రతి మాటను విజువలైజ్ చేయండి. అందరూ ప్రార్థనలో మునిగిపోయారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మేడం మాటలు విని అందరూ ఈ ప్రపంచంలోకి వచ్చారు. అందరికీ స్నాక్స్, డ్రింక్స్ ఇచ్చారు. అలాగే కూర్చుండిపోయి ఆలోచిస్తోంది రాధ. ఆమె ఇంకా ఆ మత్తులో నుంచి బయటకు రాలేదు. ఏదో మాయ కమ్మినట్లుంది ఆమెకు. అలాగే కూర్చున్న ఆమె భుజాల మీద చేయి పడింది. ఉలిక్కిపడి చూసింది షీలా మేడం. మేడం మీ సెల్. ఉలిక్కిపడి ఇలా ఇవ్వు అంది షీలా మేడం. సరే వస్తున్నాను. సెల్ డిస్కనెక్ట్ చేసి నువ్వు కూడా వస్తావా రాధా అడిగింది. ఎక్కడికి మేడం? రా చెప్తాను. ఆవిడ చాలా స్పీడ్గా నడుస్తోంది. ఎంత చకచకా అడుగులు వేసినా ఆవిడతో సమానంగా నడవలేకపోయింది రాధ. చిన్నపిల్లవి, అంత ఆయాసమేమిటి రాధా? మందలింపుగా అంది షీలా మేడం. సిగ్గుపడింది రాధ. రాధా, ఒక వయసుదాకా డబ్బులు, అధికారం, అహంకారం ఇవే ఆస్తులనిపిస్తాయి. కానీ ఫిట్నెస్ ఉంటేనే ఇవన్నీ రాణిస్తాయి. రేపటినుంచి జిమ్కు వెళ్ళు. సరే అన్నట్లు తలూపింది రాధ. అలా చెప్పించుకోవడమే సిగ్గుగా అనిపించింది. ఈ వయసులో కూడా ఎంత చకచక, నిటారుగా, విసురుగా నడుస్తోందీవిడ. మన మీద మనకు గౌరవం ఉంటే కానీ ఇవన్నీ చేయలేం రాధా. లేకపోతే బరువు తగ్గడానికి క్రాష్ డైట్లు, డైట్ కోక్లు, నిమిషానికోసారి తగ్గామా అన్న కొలతలు చూసుకోవడాలు, వీటితో సరిపోతోంది జీవితం. ఓరగా చూస్తూ అంది షీలా మేడం. మా అమ్మలాగా అప్రయత్నంగా అనేసింది రాధ. బాగానే అర్థమైందే, మీ అమ్మ బొమ్మలా ఉంటుంది. కానీ అది ఆరోగ్యవంతమైన బొమ్మ కాదు. మనిషి ఫిట్గా ఉండాలి. మనను మనం గౌరవించుకుంటున్నామా లేదా అన్నది దాన్ని బట్టే తెలుస్తుంది. అందరూ కృష్ణ ఆఫీస్ దగ్గరకొచ్చారు. వెనక వైపు నుంచి వెళ్దాం. ఎందుకు అని అడిగే లోపల అటుపక్కకు తిరిగింది మేడం. వెనక ఒక పెద్ద కారు, ముగ్గురు మనుషులు. కృష్ణ, కాంతం గారు. లోపలికొచ్చి తలుపు వేసేయండి మేడం. అరే రాధ, ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ. ఎందుకో ఈమె ఎందుకు వచ్చింది అన్న ధ్వని వినపడింది అతని మాటలో. మేడం రమ్మన్నారని వచ్చాను, నేను వెళ్ళిపోతాను, మొహమాటంగా అంది రాధ. ఛచ, అది కాదు రాధ, సారీ. మీరు రాకూడదని కాదు, తర్వాత చెప్తాను. వెనకాల చాలా పెద్ద ఏసీ రూముంది. నీలం రంగు కర్టెన్లు, చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ పడకుర్చీలో నుదుటిమీద చేయి పెట్టుకుని పడుకున్నట్లున్నారు కాంతం. ఆవిడ పక్కన రెండు పెద్ద నల్లటి ప్లాస్టిక్ సంచులు కట్టున్నాయి. ఆంటీ, షీలా మేడం, తెలుసుగా. కళ్ళు తెరిచి చూసి ఆ అంది కాంతం. అరే రాధా, రా అంది రాధన్ చూసి. కాంతం ఆంటీ రెండు సమస్యలతో వచ్చారు. ఆ మూటల వైపు చూపిస్తూ సీరియస్గా అన్నాడు కృష్ణ. సమస్యేమిటి కృష్ణ? ఇవక్కడ ఎక్కువై ఏం చేయాలో తెలియక చచ్చిపోతున్నారు. ఇక్కడన్నా సద్వినియోగం అవుతాయని లేచింది కాంతం. ఏమైంది కృష్ణ? షీలా మేడం గొంతు స్థిరంగా ఉంది. తన కళ్లతో ఆ మూటలు చూపించాడు కృష్ణ. ఏమిటివి? డబ్బులు నేనే తీసుకొచ్చాను. జీకే హాస్పిటల్కు బహుమతిగా ఇద్దామని. 6 నెలలలోపు చచ్చిపోతాను నేను. చచ్చే లోపల ఒక మంచి పని చేద్దామని వచ్చాను. కానీ కృష్ణ ఒప్పుకోవడం లేదు. నవ్వింది షీలా మేడం చాలా స్వచ్ఛంగా. అవును, తీసుకోడు. డాక్టర్ జీకే ఉన్నా తీసుకోరు. అమ్మ బాబోయ్, సంచులతో డబ్బా, ఎన్ని కోట్లుంటాయో. అదేమిటి ఆవిడ అలా తీసుకొచ్చేసింది? రాధ గుండెలు స్పీడ్గా కొట్టుకుంటున్నాయి. సరే, ఆయన పిచ్చి డాక్టర్, బతకడం రానివాడు. కృష్ణ చాలా తెలివిగా ఒక సామ్రాజ్యం తయారు చేశాడు. వీటన్నిటికీ డబ్బు అవసరం కదా. అతనెందుకొద్దంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. లేచి నిలబడుతూ అంది కాంతం. డబ్బులో చాలా రకాలుంటాయా ఆంటీ? సీరియస్గా అన్నాడు కృష్ణ. కృష్ణ, నువ్వు చిన్నవాడివి. డబ్బులో రకాలుండవు. దాని భాష ఒకటే, మారకం. దేన్నైనా కొనే శక్తి ఉంది దానికి. దానికి జాతి, మతం, కులం, ఉచ్చం, నీచం అనేవి లేవు. కనబడని దేవుడు, కనబడే దేవుడు కూడా డబ్బే. అర్థం చేసుకో, వద్దనకు ప్లీజ్. ఈ ఆఖరి రోజుల్లో నన్ను మనశ్శాంతిగా పోని. కృష్ణ చేతులు పట్టుకుని అర్థిస్తూ అంది కాంతం. లేదాంటి, డబ్బుకు ఉచ్చం, నీచం ఉంటుంది. అన్నిటికన్నా ముందు వైబ్రేషన్ ఉంటుంది. ఈ డబ్బు మీ ఇంటికి ఎలా వచ్చిందో తెలుసా మీకు? తీవ్రంగా అడిగాడు కృష్ణ. తెలీదు, నాకనవసరం కూడా. ఏనాడు నేను అంకుల్ను ఇదేమిటి అని ప్రశ్నించెరగను. ఆయన వృత్తి అయింది. ఆయన భార్యగా నేను నా పనులు చేసుకుపోయాను. ఆయనకు అనుకూలమైన భార్యగా ఉండడం అద్భుతమైన పోస్ట్ అనుకుంటున్నారా కాంతం గారు? సీరియస్గా అడిగింది షీలా మేడం. అంటే? అదిరిపోయి అడిగింది కాంతం. రాధ కూడా కొద్దిగా ఉణికింది. అంత పెద్దావిడను, గొప్పావిడను ఎలా అలా అడగగలదు షీలా మేడం? డాక్టర్ జీకే గారికి మీరంటే చాలా చాలా గౌరవం. మీలో ఉండే మాతృత్వం ఆయనకు చాలా ఇష్టం. మీ గురించి మా అందరికీ చాలా చెప్పేవారు. కానీ మినిస్టర్ గారి భార్య కాంతం గారిలో డాక్టర్ జీకే చూసిన మనిషి లోపలికి ఎక్కడో పారిపోయినట్లుంది. పక్కన కూర్చుని ఆవిడ చెయ్యి తన చేతిలోకి తీసుకుని మాట్లాడుతోంది షీలా మేడం. ఎలా వచ్చిందో తెలియని డబ్బుని వాడుకోకూడదు. దాంతోపాటు దాని వైబ్రేషన్స్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎక్కడ్నుంచైనా మన దగ్గరకు ఒక గ్లాస్ పరాయి వాళ్లదొస్తే మన ఇంటి నుంచి వెండి గ్లాస్ పోతుంది అనేవారు డాక్టర్ జీకే. 4 గదులింట్లో ఉన్నప్పుడు 4 కలిసుంటారు. 18 గదుల ఇంట్లో పలకరించుకోవడం కూడా మర్చిపోతారు. యోగ జాతకాలు, భోగ జాతకాలు అని 2 ఉంటాయి. అనుభవంలో ఆనందం పొందగలిగిన వారు భోగం ఉన్నవారు. కానీ అనుభవం లేక అర్థం కాని ఆస్తి ఉన్నవారికి యోగం ఉంటుంది కానీ అనుభవం ఉండదు. కొన్ని ఐశ్వర్యాలు మనకు శిక్షించడానికొస్తాయి. అదృష్టం అని పేరు పెట్టుకుని మన నీడలో కలిసిపోయే శిక్షలవి. ఈ డబ్బులెక్కడివి, ఎలా వచ్చాయి అని ఎవరం అడగం. మీరు చెప్పడమే తప్ప అందులో ఏముందో మేమెవరమూ ముట్టుకోం కూడా. దయచేసి మీరు తీసుకెళ్ళిపోండి. అర్థం కానట్లు చూసింది కాంతం. ఏమంటారు వీళ్ళు, డబ్బు వద్దంటారా? డబ్బు చేదైన వాళ్ళు, వద్దు అనేవాళ్లు కూడా ఉంటారన్నది ఆవిడ ఊహించుకోలేదసలు. గత 10 ఏళ్లుగా ఆవిడ భర్త రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు, దాని పవరు, అది మనుషుల్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టిందో తెలుసు ఆవిడకు. మరి వీళ్ళు ఇదేం జనం? అర్థం కాలేదు కాంతానికి. మీకు డబ్బు అవసరం లేదా? సూటిగా అడిగింది కృష్ణను. అవసరమే, చాలా అవసరం, కానీ అన్ని రకాలు కావు. ఇది ఏ రకం అనుకుంటున్నావు? దొంగసొమ్ము అనుకుంటున్నావా? తీక్షణంగా అడిగింది. చచా, అదేం కాదాంటీ, అతని సొమ్ము తీసుకోలేను. మీరు మన హాస్పిటల్కు కానుగ్గా చెక్కివ్వండి, ఎంత కొంచెమైనా సరే. బాబు, ఇవి తీసుకుపోండి, తలుపు తీసి కారు దగ్గర ఎదురు చూస్తున్న వాళ్లకు చెప్పాడు. వాళ్లు మౌనంగా అవి తీసుకెళ్లి కారులో పెట్టారు. చర్రున లేచింది కాంతం కోపంగా. ఆంటీ, నా మీద కోపం వద్దు, మీరెంత మంచివారో నాకు తెలుసు. మీ ఆదర్శాలు, మంచితనాలు మీ ఇల్లాలితనంతో కలిసిపోయి మీరు ధర్మానికి, మీ పద్ధతికి మధ్య దూరం చూడలేకపోతున్నారు. నన్ను ఆశీర్వదించండి. ఆమె నాపి కాళ్లకు దండం పెట్టాడు కృష్ణ. ఆగిపోయింది కాంతం. కృష్ణ అని దగ్గరికి తీసుకుంది. ఆమె కన్నుల నిండా నీరు. ఆంటీ, మీకు కొంచెమే టైముందని మీరే అంటున్నారు, నాకు కావలసింది అడగనా? అడుగు. మీరా గందరగోళమంతా అక్కడ వదిలేసి మన హాస్పిటల్కి వచ్చేయండి. అతని వంకే పరీక్షగా చూసింది కాంతం. ఆమె పిల్లల్ని పెంచింది, చాలామందిని చేరతీసింది. నిరంతరం ఆమె భర్త హోదా వలన ఆమె చుట్టూ వంది మాగధులు. ఆ మాయలోనే ఉంది. ఇంతమంది చుట్టూ ఉన్నా తనకేమిటి కావాలి అని ఆలోచించేవారెవరున్నారు? ఇతను ఏ తల్లిబిడ్డో తెలీదు. తన ఆఖరి రోజులు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాడు. చూస్తాను కృష్ణ అంది పమిట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ. చూస్తాను కాదు, వస్తాను అనండి. నవ్వేసింది కాంతం. సరే, వస్తాను. కళ్లతోనే అందరికీ వీడ్కోలు చెప్పి వ్యానెక్కింది. ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది రాధ. ఆమె కళ్ల ముందు చాలా గొప్ప డ్రామా జరిగిపోయినట్లుంది. డబ్బులో రకాలా? అంతేగా మరి. రాణి సంపాదించిన డబ్బు, రాణి పరువుగా ఉద్యోగం చేసుకుంటే వచ్చే డబ్బు. బుర్ర తిరిగిపోతోంది రాధకు. నా బిడ్డకు పరువుగా ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయానే అన్న బాధ. రాణి మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకో ఆమెకు ఉన్నట్లుండి చాలా చాలా అర్థమైపోయినట్లు అనిపించింది. కృష్ణ, నాకు చిన్న సహాయం కావాలి. ఏమిటి? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు కృష్ణ. మీ హాస్పిటల్కి అవసరమైతే చిన్న చిన్న పనులకు బయట నుంచి మనుషుల్ని తెప్పించుకుంటారని చెప్పారు. నిజమేనా? అవును. అయితే లైబ్రరీ సర్దడం, అట్టలు వేయడం, లిస్ట్ తయారు చేయడం ఎంతకీ అవడం లేదు. నేను ఒకరిద్దరిని రికమెండ్ చేయొచ్చునా? ఎవరు? రాణి, సుందర్ తల్లి. ఆవిడ చేత చిన్న చిన్న పనులు చేయించి డబ్బులిప్పిద్దామని. మీకు అభ్యంతరమైతే నేను పే చేస్తాను అంది రాధ. నవ్వాడు కృష్ణ. అక్కర్లేదు, హాస్పిటల్లో ఆ ప్రొవిజన్ ఉంది. ఎటొచ్చి సాధారణంగా పేషెంట్లను రానీయం, కానీ రాణి కేసు గురించి ఆలోచించి ఓకే అనండి డాక్టర్. ఆమెకు తను జీవించిన పద్ధతి మీద సంపాదించిన డబ్బు చాలా ఏహ్యంగా, అసహ్యంగా కనిపిస్తోంది. అది కాక మరే పనన్నా చేసి సంపాదించగలను అని ఆమెకు మనోధైర్యం ఇస్తే ఆమె తృప్తిగా చచ్చిపోవచ్చు. షీలా మేడం ముఖమంతా చిరునవ్వుతో వెలిగింది. భలే నవ్వుతారు మేడం అనుకుంది రాధ. తప్పకుండా చేద్దాం రాధ. సాయంత్రం ఆ అమ్మాయిని తీసుకొస్తావా అందామె. తప్పకుండా మీ దగ్గరకు తీసుకొస్తాను కృష్ణ, ఓకేనా? ఓకే అన్నాడు కృష్ణ నవ్వుతూ. అయితే వస్తాను. చకచకా బయటికి వెళ్ళిపోయింది రాధ. షీలా మేడం కృష్ణవంక అర్థవంతంగా చూసి నవ్వింది. తల పంకించి ఊరుకున్నాడు కృష్ణ.